అర్థమైన ఆత్మ బంధువులారా, భక్తుని మనస్సును ఆత్మవైపు నెట్టుటకు బాహ్య గురువు అవసరమని భగవాన్ చెప్పి ఉన్నారు. అంటే బాహ్య గురువు అవసరమని భగవాన్ చెప్తున్నారు. వాడికి అంతర్దృష్టి కలగజేయటం కోసం, ఇన్నర్ లైఫ్ కలగజేయటం కోసం. కొంతమందికి ఇన్నర్ లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఆ స్థూల దృష్టి ఉంటుంది, కానీ కొంతమంది మనుషులకి సూక్ష్మ దృష్టి రాదు. అసలు 100 సంవత్సరాలు జీవించినా రాదు కొంతమందికి. ఏదైనా శ్రవణం చేయకపోతే, పెద్దలు సాంగత్యం చేయకపోతే, సజ్జని సాంగత్యం కనుక చేయకపోతే ఎక్కడో మోక్షము, నిర్వాణ స్థితి, జన్మరహిత్యము, ఆ విషయాలు వదిలేయండి. మామూలు ఇన్నర్ లైఫ్ కూడా రాదు, అంతర్దృష్టి కూడా రాదు. సజ్జన సాంగత్యం వల్ల, మహాత్ముల సాంగత్యం వల్ల కొంత ఇన్నర్ లైఫ్ వస్తుంది. ఒకటి ధనం, రెండు అధికారం. ఆ రెండిట్లో రజోగుణ స్పర్శ వస్తుంది. రామకృష్ణ పరమహంస అన్నాడు, 24 గంటలు వంటింట్లో మసులు తంటే ఎంతో కొంత మసి తగలకుండా ఎలా ఉంటుంది అన్నాడు. 24 గంటలు మనం వంటింట్లోనే ఉంటామనుకోండి, ఎంతో కొంత మసి తగలకుండా, బట్టకు మసి తగలకుండా ఉండగలమా? అదేవిధంగా మనకి నాకు ఇంత అధికారం ఉంది, నాకు ఇంత ధనం ఉందని దానికి సంబంధించిన స్మరణ ఉన్నప్పుడు నీకు తప్పనిసరిగా రజోగుణం అంటుకుంటుంది, రజోగుణ స్పర్శ ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు. భాగవతంలో ఒక మాట ఉంది. ఏ మాట అంటే, స్వర్గలోకంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, ఈ లోకంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, స్వర్గలోకంలో కొన్ని భోగాలు ఉన్నాయి. ఆ భోగాలు ఉన్నమాట నిజమే, ఈ లోకంలో కూడా కొన్ని భోగాలు ఉన్నాయి. ఇది భాగవతంలో చెప్పాడు వ్యాసుడు. స్వర్గలోకంలో ఉన్న భోగాల కంటే, ఈ లోకంలో ఉన్న భోగాల కంటే సత్పురుషుల సహవాసంలో నీకు ఎక్కువ మేలు జరుగుతుంది, శాంతి జరుగుతుంది, నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భాగవతంలో చెప్పాడు. ప్రతి దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఆ దేహానికి ప్రారంభం బట్టి ఒకసారి ఆ ప్రారంభం సంతోషాన్ని తీసుకొస్తుంది, ఒకసారి దుఃఖాన్ని తీసుకొస్తుంది ఆ ప్రారంభం. అది అలా విడిచిపెట్టేయండి. ఆ ప్రారంభాన్ని బట్టి సంతోషమో దుఃఖమో, మీకు వేదన ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఆ విషయాలన్నీ విడిచిపెట్టండి. కానీ ఈ సంతోషం మధ్యలో, ఈ దుఃఖం మధ్యలో సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, మీరు కుంగిపోతున్నా పొంగిపోతున్నా, కానీ ఈ ఆత్మ విద్యని, ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవటం మర్చిపోకండి వ్యాసుడు చెప్పాడు భాగవతంలో. నువ్వు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుని ఆత్మశాంతిని నువ్వు సంపాదించి, నువ్వు ఆ శాంతిని, ఆ శాంతి మధ్యలో నువ్వు జీవిస్తూ ఇతరులకు కనుక నువ్వు ఆ శాంతి ప్రసాదించగలుగుతుంటే, నీ శరీరం మరణించినప్పటికీ దూరానికి, దేశానికి, కాలానికి అతీతంగా నీ పేరు స్మరించబడుతుంది ఈ లోకంలో అన్నాడు వ్యాస మహర్షి. అంటే శరీరానికి చావు ఉంది, కానీ ప్రేమకి చావు లేదు. ఎవరైనా మనల్ని గాఢంగా ప్రేమించారనుకోండి, మనల్ని, వాళ్ళ శరీరాన్ని చనిపోయినాయి అనుకోండి, కానీ వాళ్ళని స్మరించుకుంటూ ఉంటాం. వాళ్ళ దేహం మన కళ్ళకు కనకపడిపోయినా వాళ్ళు స్మరణ మన హృదయంలో సజీవంగా ఉంటుంది. అంటే దేహానికి చావు ఉన్నప్పటికీ ప్రేమకి చావు లేదు, శాంతికి చావు లేదు, జ్ఞానానికి చావు లేదు. దేహము కాలానికి పరిమితమై ఉంటుంది, కానీ ప్రేమ మటుకి కాలానికి పరిమితమై ఉండదు. అది యేసుకాలాలకు అతీతమైంది. అంటే ఏదో కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, ఇక్కడ నువ్వు ఆగిపోయి కష్ట సుఖాల మధ్యలో ఆగిపోద్ది. నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి, నేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంచేత దుఃఖంలోంచి తరించాలంటే బాహ్యమైన నీకు భోగాలు ఉన్నంత మాత్రం చేతి దుఃఖంలోంచి నువ్వు తరించడం. ఎన్ని భోగాలు నీకు ఉన్నప్పటికీ దుఃఖంలోంచి తరించడానికి ఒకటే ఉపాయం ఉంది. నీకు ఆ ఆత్మజ్ఞానం కనుక, ఆత్మానుభవం కనుక నువ్వు సంపాదిస్తే దేహం పుడుతుంది, దేహం చనిపోతుంది, పుట్టిన దానికి చావు లేదు, పుట్టింది చనిపోతుంది. దేనికైతే పుట్టుక లేదో దానికి చావు కూడా ఉండదు. ఆ వస్తువు నీ హృదయంలో ఉంది, అది కనుక నీకు అనుభవంలోకి వస్తే దుఃఖంతో నీకున్న సంబంధం శాశ్వతంగా తెగిపోతుందని. ఇదే రమణ మహర్షి గారు ఆ మరణానుభవం ద్వారా, దేహం మరణించింది, దేహం మరణించినప్పుడు నేను కూడా మరణించాలి, కానీ నేను మరణించడం లేదు, దేహం మరణించడం నేను చూశాను, దేహంతో సంబంధం లేకుండా నేను జీవించే ఉన్నాను, నేను ఉన్నాను, కానీ దేహం మరణించడం నేను చూస్తున్నాను, నా అస్తిత్వానికి ఏం భంగం కనిపించడం లేదు, దేహం మటుకు మరణించింది. ఒకవేళ ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలబెట్టినా నేను ఉంటున్నాను, దేహం పోతుంది, కానీ నేనేం పోవటం లేదని మరణానుభవం ద్వారా ఆయన అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఆ క్షణంలో నుంచి భయం పోయింది. మమకారానికి బాగా దగ్గర చుట్టం ఎవరంటే భయం. మనకు భయం ఎప్పుడు వస్తుందంటే ఎవరి మీదైనా మమకారం ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి మనకు భయం వచ్చేస్తుంది. దేశంలో అనేక మందికి అనారోగ్యం వస్తుంది, మనకు భయం అయ్యేటప్పుడు మన చుట్టాలకు మన స్నేహితులకు అనారోగ్యం వచ్చిందనుకోండి మనకు భయం వస్తుంది. కారణం ఏంటి? ఎక్కడైతే మమత ఉందో అక్కడ భయం పుడుతుంది. నీకు మమకారం ఉంటే భయం ఉంటుంది, మమకారం లేకపోతే భయం ఉండదు. మనకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంటే భయం ఎక్కువవుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే భయం తగ్గిపోతూ ఉంటుంది. సోమవారం వాసుదేవ స్వామి వారు మూడు విషయాలు చెప్పారు. ఈ మూడు విషయాలు ఇందులోంచి విడుదల పొందితే శాశ్వతమైన శాంతిని పొందుతావు, తాత్కాలికమైన శాంతి కాదు, శాశ్వతమైన శాంతిని పొందుతావు. ఒకటి ఆసక్తి, రెండు మమత, మూడు అహంభావన. ఈ మూడు చెప్పాడు కృష్ణుడి గీతలో. ఒకటి ఆసక్తి, కొంతమంది ప్రతిదీ ఆ పని మీద శ్రద్ధ ఉండదు, పరిధి మీద వాళ్ళకి కావాలి. అలా పని మీద శ్రద్ధ ఉండదు, పని గురించి ఆలోచించరు, మన చేతిలో ఉన్న పని శుభ్రంగా చేద్దాం తర్వాత ఏదో ఒకటి అవుతుంది అని అలాగ ఉండరు, పని వదిలేస్తారు, ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీరు చేసే పని పూర్ణంగా కనుక చేస్తే, చిత్తశుద్ధితో కనుక చేస్తే, శాంతితో కనుక చేస్తే, మీ తండ్రులు మీ తాతలు మీ ముత్తాతలు సాధించలేనిది మీరు సాధిస్తారు. అంచేత మనం ఆ పూర్ణంగా చేసేది మటుకి చిత్తశుద్ధితో చేయాలి. తర్వాత ఏదో లోకానికి సంబంధించిన ఆసక్తితో చేయకూడదు. కృష్ణుడు చెప్పిందంటే నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, నువ్వు చేతిలో ఉన్న పని చేసే, తర్వాత ఏమవుతున్నది నీకు అనవసరం. చేతిలో ఉన్న పని చేయరట్టున్న కొంతమంది ఆసక్తి పెట్టుకుంటూ ఉంటారు ప్రతి దాని మీద, దానివల్ల నీకు దుఃఖం వస్తుంది. ఆ చేసే పని నిండుగా చెయ్యి, నిండుగా చెయ్యి, పూర్ణంగా చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి అని చెప్పాడు. ఉదాహరణకి రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామి అరణ్యానికి వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఏమన్నాడంటే నన్ను వెళ్ళమన్నారు, నన్ను వెళ్ళమన్నారు కానీ అరణ్యానికి నిన్ను వెళ్ళమనలేదు, నేను ఎలాగైనా బాధపడటం తప్పితే నాతో పాటు నువ్వు బాధపడటేందుకు అని చెప్పి నువ్వు విరిగి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి నువ్వు సుఖంగా ఉండొచ్చు, అరణ్యవాసం నిన్ను చేయమనలేదు కదా నన్ను చేయమన్నారు అని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెప్పాడు. అంటే ప్రేమ అలాగ ఉండాలి. అప్పుడు లక్ష్మణస్వామి ఏమన్నాడంటే నీటిలోని చేపను తీసేస్తే ఆ చేప ఎంత గిలగిలా కొట్టుకుంటుందో, ఎంత బాధపడుతుందో, అలాగే నేను విడిచిపెట్టి కూడా నేను ఉండలేను కాబట్టి నీ కూడా వస్తున్నాను అన్నాడు. ఏం భౌతికమైన ప్రయోజనం లక్ష్మణస్వామికి ఏమి లేదు, ఈ అన్నగారు కూడా తిరిగితే ఏదో కలిసి వస్తున్నాని, అటువంటి భౌతికమైన ప్రయోజనం ఏమీ లేదు, లౌకికమైన ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు నీ కూడా నేను ఎందుకు వస్తున్నానంటే నీటిలోని చేపను తీసేస్తే ఆ చేప ఎంత బాధపడుతుందో, నీకు నేను దూరం అవటం కూడా అంతే నాకు బాధ కలుగుతుంది, నన్ను వెళ్ళమని అనకపోయినా నేను విడిచిపెట్టి ఉండలేను కాబట్టి నీ కూడా వస్తున్నాను, అది కూడా లౌకికమైన ప్రయోజనం ఏమీ లేదు అని లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో చెప్పాడు. తపస్సు అంటే ఏమిటంటే నిరంతరము మన మనస్సుని భగవంతుడి నిలబెట్టి ఉంచటమే తపస్సు. ఆ తపస్సు వల్ల ఏమవుతుందంటే మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోతుంది, అంటే మనస్సు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది, ఆ మనస్సులోని చెంచరిత తగ్గిపోతుంది, ఆ మనస్సులోని చాపల్యం తగ్గిపోతుంది. మనస్సులో ఎప్పుడైతే చాపల్యం తగ్గిపోయిందో దానికి మనస్సు యొక్క అంటే మనస్సు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో ఆ దిశగా మనస్సు ప్రయాణం చేయడం ప్రారంభిస్తుంది చాపల్యం కనుక తగ్గిపోతే. అంటే తపస్సు అంటే భగవంతుడి మన మనస్సును నిలబెట్టి ఉంచితే మనకేమవుతుందంటే మనసులోని వికారాలు తగ్గిపోతాయి, మనసులోని గుణాలు నశిస్తాయి, అదే తపస్సు అంటే. అవి ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే నీకు దుఃఖంతో సంబంధం తెగిపోవాలంటే ఈ మూడు నువ్వు తగ్గించుకోవాలి. ఒకటి ఆసక్తి, నీకు ఆసక్తి ఉండటం అనే డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేయదు వచ్చేది ఏదో వస్తుంది రాని చేయదో రాదు, అలా ఎక్స్పెక్ట్ చేస్తా అంటే మనకి డిసప్పాయింట్మెంట్ వస్తుంది, ఆశాభంగం, మీరు ఆశ పెట్టుకుంటే ఆశాభంగం వస్తుంది, అసలు ఆశ లేదనుకోండి ఆశ భంగమే రాదు. భగవాన్ అనేవాడు దేహం ఉన్నవాడికి రోగం కానీ దేహం లేనివాడికి రోగం ఏంటనేవాడు, ఏదైనా ఆశ పెట్టుకుంటే ఆశాభంగం వస్తుంది, ఆశ లేనివాడికి ఆశాభంగం లేదు. రెండు మమత, మమత ఉంటే తప్పనిసరిగా భయం వస్తుంది, దుఃఖం వస్తుంది. మూడు అహంభావన, అహంభావన అంటే ఏంటి, దేహానికే పరిమితమైన బుద్ధి, తన అస్తిత్వాన్ని దేహానికే పరిమితం కనుక చేసుకుంటే అదే అహంభావన. ఈ మూడు ఎవడైతే విడిచిపెడతాడో, ఎవడు ఉపాసన వల్ల భక్తి వల్ల ఎవడైతే విడిచిపెడతాడో, ఏ మూడుని, ఒకటి ఆసక్తి, రెండు మమత, మూడు అహంభావన, ఈ మూడాటిని ఎవడైతే సాధన చేసి ప్రయత్నం చేసి ఎవడైతే చెదించగలుగుతాడో వాడికి శాశ్వతమైన శాంతి, ఆ బ్రాహ్మణ స్థితి మోక్ష సుఖం వస్తుంది అర్జున అని గీతలో భగవంతుడు చెప్పాడు. అయితే మీరు తపస్సు అంటే అగ్ని మధ్యలో కూర్చోవాలి నీటి మధ్యలో కూర్చోవాలి అనుకోకండి. కృష్ణుడు చిన్న ఉపాయం చెప్పాడు, నీకు దుఃఖంతో ఎలాగైతే సంబంధం తెగిపోతుందో చెప్పమంటావా అర్జున అన్నాడు. ప్రతి మానవుడికి దుఃఖం ఉంటుంది అనుకోండి, ఆ దుఃఖం మనం రూపాయలు బజారుకి వెళ్ళి మనం పోగొట్టుకోలేం, గుడి చుట్టూరు తిరిగి పోగొట్టుకోలేం, అది ఆ దుఃఖం ఎలా పోతుందో. యోగం అంటే ఏమిటంటే యోగం అంటే నీకు దుఃఖంతో ఉన్న సంబంధాన్ని పోగొట్టేది యోగం. అంటే భక్తి యోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, ధ్యానయోగం చెప్పాడు. అది అంచేత ఈ యోగాలు ఎందుకు చెప్పాడంటే ఒకే యోగం అందరికీ నచ్చదు, ఒకే గురువు అందరికీ నచ్చడు, ఒకే దేవుడు అందరికీ నచ్చడు, ఒకే మతం అందరికీ నచ్చదు, ఒకే చీర అందరికీ నచ్చదు, మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెంపర్మెంట్స్ ఉంటాయి. కృష్ణుడు చెప్పింది ఏంటంటే నీకు అసలు ఒక యోగం చాలు, అయితే అందరికీ ఒక యోగం నచ్చదు, అందరికీ ఒక యోగం నచ్చదు. కొంతమందికి భక్తి మార్గం అంటే ఇష్టం, మీరు అలా ప్రయాణం చేయండి. కొంతమందికి ధ్యాన మార్గం, కొంతమంది ధ్యానం బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు కొంతమంది ధ్యానం. అలా కొంతమందికి విచారణ, విచక్షణ, తెలివి ఉంటుంది ఎక్కువ కొంతమందికి. ఆ తెలివితోటి వాళ్ళు వెడగొట్టుకుంటూ వస్తారు ఏది నిజం ఏది నిజం కాదు, ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు అని. ఆ తెలివి ఉంటుంది, ఆ తెలివితోటే వెడగొట్టుకుంటారు వాళ్ళు, బ్రెయిన్లోనే వెడగొట్టుకుంటారు వాళ్ళకున్న సూక్ష్మ బుద్ధితోటి. అది ఇప్పుడు వాసన కూడా ఎప్పుడు ఎలా ఉంటుందంటే ముందు మనకు సూక్ష్మంగా వస్తుంది వాసన, మనకి ఒకేసారి స్థూలంగా వచ్చేది, ముందు సూక్ష్మంగా వస్తుంది తర్వాత అది స్థూలం అవుతుంది. వాసనకు కోరిక ముందు స్థూలంగా వచ్చేది, ముందు సూక్ష్మంలో ప్రారంభమవుతుంది తర్వాత స్థూలంగా వస్తుంది. కోరికైనా సరే వాసన అయినా సరే, ఏదైనా ఒక వస్తువు తినాలన్నప్పుడు అది ఆ తినాలనే కోరిక లోపల వచ్చిన తర్వాత ఆ తినడానికి ప్రయత్నం చేస్తాం, కానీ లోపల రాకుండా ప్రయత్నం చేయి. అంటే ముందు సూక్ష్మంలో వస్తుంది తర్వాత స్థూలంలోకి దిగుతున్నాయి. అది మీరు ఎవరినైనా చూసి అసూయ పడుతున్నారనుకోండి, ముందు సూక్ష్మంగా ప్రారంభం అవుతుంది తర్వాత స్థూలంలోకి వస్తుంది. అది అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పింది ఏంటంటే, నీకు దుఃఖంతో సంబంధం తెగిపోవాలంటే ఒక ఉపాయం ఉంది, నీకు ఇష్టం వచ్చిన యోగం అభ్యసించు. నీకు ఏది ఇష్టమైతే అది, నీకు చాయిస్ ఇస్తున్నారు. నీకు అనేక యోగాలు పరమేశ్వరుడు అనేక యోగాలు చెప్పాడు, నీకు సర్వేశ్వరుడు పరమేశ్వరుడు అనేక యోగాలు నీకు సూచించాడు. నీకు ఏ యోగ మార్గం అయితే నీకు దుఃఖంతో సంబంధం తెగాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అన్నం తింటున్నాం అనుకోండి, మనం ఈ కృష్ణుడు చెప్పింది అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం తినేటప్పుడు ఇది సరిపోతుందని మన శరీరం చెప్తుంది, ఇది సరిపోతుందని మన శరీరం చెప్పినప్పుడు అది ఆఫ్ చేసేయాలి, అది యోగం అన్నమాట. యోగం అంటే ఎంతసేపు మనం కళ్ళు మూసేసుకోవటం ముక్కు మూసేసుకోవటం ఈ గొడవలో ఉన్నాం, రావి చెట్టు చుట్టూరు తిరగటం గొడవ కానీ యోగం అంటే మనకు అర్థం ఉంటుంది. యోగం అంటే కళ్ళు మూసుకోవటం ఈ ముక్కోటి మూసుకోవటం ఇదే యోగం అనుకుంటున్నారు, అది కదా యోగం అంటే. కృష్ణుడు చెప్తున్నాడు, పరమాత్మ చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మీరు ఏదో తింటూ ఉంటారు, అసలు ఇంకోటి ఒక రహస్యం మీకు ఉంటే, అసలు దుఃఖం అంతా ఇంద్రియాల్లో ఉంది. సృష్టిలో ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖం అంతా ఇంద్రియాల్లో ఉంది. అంటే ఇంద్రియాలు స్వాధీనం కొద్ది దుఃఖం కూడా నశిస్తుంది. మీరు ఏదో ఒక వస్తువు తింటున్నారు, ఆ వస్తువు తినేటప్పుడు మీకు శరీరం చెప్తూ ఉంటుంది ఇది సరిపోతుంది కానీ, అప్పుడు ఆ రుచి ఏం చేస్తుందంటే మనకి ఇంకా ఎక్కువ తినేయాలి మనకి చెబుతుంది. అంటే అప్పుడు ఎక్కడికైతే అది ఆపు చేయాలి, మీరు అప్పుడు ఆపు చేస్తే మీరు యోగంలో ఉన్నట్టు. అది ఆపు చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు తినేస్తే మీకు యోగం లేనట్టు. అంటే యోగంతో మీకు కనుక సంబంధం ఉంటే దుఃఖంతో సంబంధం తెగిపోతుంది. యోగాన్ని వదులుకుంటారనుకోండి దుఃఖం పెరిగిపోతూ ఉంటుంది, ఆ జనకి దుఃఖంతో సంబంధం తెగదు. కొంతమంది రాత్రులు పగలు సంపాదన గొడవలు ఉంటారు, సంపాదన అవసరమే కానీ 24 గంటలు దాని దృష్టిలో ఉంటారు, అతిగా ఉంటారు. ఇదే శంకరాచార్య వారు చెప్పారు, ఒక డబ్బు విషయంలో కానీ స్నేహం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ అతిగా ఉండొద్దు. సారా తాగితే మత్తు ఎలా వస్తుందో అతిగా వ్యవహరిస్తే నీకేమవుతుందంటే అదేవిధంగా నీకు మత్తు కలుగుతుంది. సారా తాగిన వాడికి ఏ విధంగా అయితే మత్తు వస్తుందో అతి పనికిరాదు. అంటే భోజనం చేయటంలో కానీ స్నేహంలో కానీ విహారంలో కానీ లేదా ధన సంపాదనలో కానీ అతి పనికిరాదు. నువ్వు అతిగా ఉంటే మటుకి అది యోగం కాదు, నీకు దుఃఖం తీసుకొస్తుంది. మనిషి బతకడానికి డబ్బు అవసరం. అంత మాత్రం చేస్తే డబ్బే ప్రధానం అనుకుంటే అది యోగం కాదు. ఇది ఇక్కడ భగవంతుడు చెప్పేది, నువ్వు తినడానికి తిండి అవసరం, నీకు నీ శరీరం యాత్ర నడపడానికి తిండి అవసరం. అలాగే ఇంక తిండి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు జీవితం అనుకుంటే అది మళ్ళీ యోగం చెడిపోతుంది. భగవంతుడు చెప్పినట్లుగా కనుక నువ్వు నడుచుకుంటా అంటే, భగవంతుడు ఏ వాక్యానికి చెప్పాడు వాక్యానికి అనుగుణంగా నీ దైనందిన జీవితంలో నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే నీకు తెలియకుండా నీకు దుఃఖంతో సంబంధం తెగిపోతుంది, పెద్ద కష్టపడక్కర్లేదు అన్నాడు కృష్ణుడు. మానవుడు దుఃఖం ఉంటే ఎక్కడ ఉందన్నాడు, కాశీలోనే రాణిస్తున్న ఉందన్నాడు, ఇంద్రియాల్లో ఉందన్నాడు. ఒక మనిషికి ఒక ఇంద్రియానికి సంబంధించిన బలహీనత ఉంటే వాడు దానికి లక్షలు ఖర్చు పెట్టేస్తాడు, అంటే వాడు దుఃఖం ఆ ఇంద్రియంలో ఉంది. దుఃఖం మీరు ఎక్కడో ఉందనుకోకండి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే మీ దుఃఖాన్ని మీ ఇంద్రియాల్లోనే పెట్టాడు. అయితే ఇందులోంచి మనిషి బయటికి ఎలాగొస్తాడో ఉపాయం కూడా చెప్పాడు, అదే తపస్సు. అదేంటది, నిరంతరము నీ మనస్సు చేపలయం వల్ల ఇంద్రియాలు చెలిస్తాయి. నీ మనస్సు చేపలయం ఎలా తగ్గుతుంది, భగవంతుడి మీద నీ మనస్సును కనుక నిలబెట్టి కనుక ఉంచితే, నీ ఇష్టదేవత మీద కనుక నీ మనస్సును నిలబెట్టి ఉంచితే చేపల్యం తగ్గుతుంది, దానికి స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం వస్తే దానికి అంతర్దృష్టి కలుగుతుంది. దానికి ఏం కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగితే నీకు తర్వాత అదే నీకు గైడెన్స్ లోపల నుంచి వస్తుంది. పరమేశ్వరుడు లోపల ఉన్నాడు, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం, మన ఈశ్వరుడు ఎక్కడున్నాడు, మన హృదయంలో ఉన్నాడు, ఆయన మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు లోపల నుంచి ఎప్పుడు మనసు కుదిరినప్పుడు. ఇప్పుడు ఇది ఎలా అంటే, రోజు సినిమాకి వెళ్ళి ఒకటి అలవాటు పడి ఉంటాడు అనుకున్నప్పుడు, మీరు చెప్తారనుకోండి రోజు సినిమాకి వెళ్ళి అలవాటు అంటే, మీరు చెప్పినా వాడు వినడు, మీరు చెప్పినా వాడు అలవాటు మిమ్మల్ని వినవద్దు. అలాగే పరమేశ్వరుడు కూడా లోపల నుండి మనకు అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు, కానీ మన అలవాట్ల పరమేశ్వరుడు చెప్పి ఇది వినవ్వదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు, అన్నీ చెప్తూ ఉంటాడు, అది మౌనంగా చెప్తూ ఉంటాడు. ఆ మౌనంగా చెప్పేది వినటానికి తగిన ప్రిపరేషన్ లేదు, తగిన స్నేహాలు లేవు, దానికి సంబంధించిన యోగం కూడా మనకు. కొంతమంది ఏమంటారంటే, ఏమంటే పూజలు చేస్తున్నామని మా చిన్నప్పటి నుంచి జపం చేస్తున్నామండి, ధ్యానం చేస్తున్నాం, ఎన్నోసార్లు యాత్రకి వెళ్ళి వచ్చామండి, ఏమి రావటం లేదంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, హృదయం నిండా స్వార్థం పెట్టుకుని, హృదయం నిండా స్వార్థం పెట్టుకుని మీరు ఏదైనా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, అనిపిస్తే పోతుంది, కానీ మీకు ఎన్నడూ వికాసం కలగదు, తేజస్సు ఎన్నడూ రాదు, వికాసం ఎన్నడూ కలగదు. ఒకవేళ మీరు ఏదైనా మంచి పనులు చేశారు కూడా కానీ పుణ్యం వస్తుంది, అనిపిస్తే కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఎలాగో మనిషి ఎవరికైనా అధికారం వచ్చిందని ఎంతకాలం ఉంటుంది, ఆ కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. మీరు ఏదైనా పుణ్యం చేశారని కూడా భోగం వస్తుంది, ఆ భోగం అనిపించాక పుణ్య ఫలితం కూడా పోతుంది, ఇంకా మనిషి మిగులుతారు. జనరల్గా మనకి ఏంటంటే, ఇంకా భగవాన్ చెప్పారు ఈ మాట, మనకి ఏదైనా సంతోషంగా ఉందనుకోండి రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం, దుఃఖంగా ఉందనుకోండి ఏమిటి మా జీవితం ఎలా ఉంది, దేవుడికి మా నేను దయలేదు అని దుఃఖంగా వచ్చినప్పుడు అనుకుంటాం. ఈ రమణ మహర్షిగారు రహస్యం చెప్పారు, మీరు ఎక్కడ అనొద్దు ఈ మాట. ఏం చెప్పారంటే, మీకు సంతోషంగా ఉన్నప్పటికంటే, మీకు పొంగు వచ్చినప్పటికంటే, మీరు ఉల్లాసంగా ఉన్నప్పటికంటే, మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడే సంతోషం కంట దుఃఖమే మీకు ఎక్కువ పాఠం నేర్పి బయటకు వెళుతున్నారు. మీకు దుఃఖం వచ్చినప్పుడే పాఠాలు బాగా చెబుతున్నారు, నా దుఃఖం పుస్తకం చదువుకున్న దానికంటే మీ జీవితంలో మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం మీకు ఎక్కువ పాఠాలు నేర్పి బయటకు వెళుతుంది. కానీ సర్వసాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, సంతోషం వచ్చినప్పుడు మీరు చాలా బాగున్నాను అనుకుంటారు, సంతోషం కంటే మానవుడికి పాఠం నేర్పేది ఎక్కువ దుఃఖం అని చెప్పాడు. భగవద్గీత ఎప్పుడు చెప్పాడు కృష్ణుడు, మొదటి అధ్యాయం పేరేం పేరు, అర్జున విషాద యుగం. మొట్టమొదటిగానే దుఃఖం ప్రారంభమైంది అర్జునుడికి, అది ఏంటది, ఆ విషాద యుగం. ఆ విషాద యుగం వచ్చిన తర్వాత కృష్ణుడు గీత చెప్పాడు. అప్పుడు ఆ విషాద యుగం కనుక అర్జునుడికి రాకపోతే ఒకవేళ కృష్ణుడికి చెప్పినా ఆడు బుర్రక పట్టదు. మనం ఏం చేస్తామంటే మొదటి అధ్యాయం వదిలేస్తాం, అదంతా అర్జునుడు గోల్ అనుకుంటాం. రెండో అధ్యాయం కంటే మనం ఇష్టంగా చదువుతాం. రెండో అధ్యాయం 11వ శ్లోకం నుంచి భగవంతుడి బోధ ప్రారంభమైంది. రెండో అధ్యాయం శంకరాచార్యుల వారు అంతటి వారు కూడా మొదటి అధ్యాయం వదిలేశారు అని వ్యాఖ్యానం రాస్తూ రెండో అధ్యాయం కంటే ప్రారంభించారు. రెండో అధ్యాయం 11వ శ్లోకం నుంచి కృష్ణుడు బోధ ప్రారంభిస్తే ఆయన వ్యాఖ్యానం కూడా అక్కడి నుంచి మొదలుపెట్టారు. మొదటి అధ్యాయం ఎవడో పట్టించుకోడదు, అదంతా అర్జునుడు గోల, అర్జునుడు దుఃఖం కానీ అనుకుంటారు. కానీ అన్ని అధ్యాయాల కంటే మొదటి అధ్యాయమే గొప్పది. ఏం చేయాలి, అర్జునుడు అక్కడ ప్రిపేర్ అయ్యే ఆ స్ట్రగుల్లో వాడికి వచ్చినటువంటి దుఃఖంలో, వాడికి వచ్చినటువంటి విషాదంలో, వాడికి వచ్చినటువంటి బాధలో కృష్ణుడు చెప్పబోయే టీచింగ్కి మొదటి అధ్యాయం అని ప్రిపేర్ చేసింది, అది మనం మర్చిపోతున్నాం. అంటే మొదటి అధ్యాయం అందరూ వదిలేస్తున్నారు. అయితే శంకరాచార్య వారు మొదటి అధ్యాయం వదిలేశారు. కానీ ఒక మాట చెప్పారు, అర్జునుడికి విషాదం వచ్చింది, అర్జునుడి యొక్క విషాదం యోగం కింద మారింది. మనకి విషాదం వస్తే యోగం రాగటం రోగం వస్తుంది. మనం దెంగెట్టుకుంటాం ఇప్పుడే, నేను దెంగెట్టుకుంటే మన దెంగ యోగం కింద మారదట్టు అర్జునుడు. అర్జునుడు దెంగ దేని కింద మారిపోయింది, యోగానికి. మనం కూడా దెంగెట్టుకుంటాం, మనం దెంగెట్టుకుంటే మనం యోగులం అవటం రోగులు అవుతాం అంటాం. ఇప్పుడు మనకు కూడా ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, దుఃఖం అర్జునులాగా మనం యోగులం అవుతాం, యోగులం అవ్వం రోగులం అవుతాం. కారణం చెప్పండి, ఏం చేద్దంటే అర్జునుడికి దుఃఖం తన సొంతం గురించి రాలేదు, సమాజం గురించి వచ్చింది. ఆయన స్వార్థం కోసం అర్జునుడికి దుఃఖం రాలేదు, దేని గురించి వచ్చింది, సమాజం గురించి వచ్చింది. మనకి సమాజం గురించి అసలు దుఃఖం రానే రాదు, నీకు అర్థమవుతుంది. మనకి మన స్వార్థం కోసం మనకు దుఃఖం వస్తుంది, మన స్వార్థం కోసం మనకు దుఃఖం వస్తే మనకు రోగం వస్తుంది. అర్జునుడు కూడా దుఃఖం వచ్చిన మాట నిజమే, అది సమాజం కోసం వచ్చింది కాబట్టి ఈ యోగం. అది గురువుతోడు సాంగత్యం ఒక జన్మలోది కాదు, గురువుతోడు సాంగత్యం ఒక జన్మలో, ప్రతి జన్మలోనే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రిపేర్ చేసి ఎప్పుడు నీకు ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అని చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ సంఘటన వల్ల నీకు పాఠం నేర్పాలో ఆ సంఘటన ద్వారా నీకు పాఠం నేర్పుతూ ఉంటాడు. ప్రతి సంఘటనలోనూ గురువు ఉంటాడు, ప్రతి సంఘటన ఏమైనా కదా గురువు ఉంటాడు నీకు. అది నీకు చేయకపోవచ్చు. ఈ ప్రపంచంలో ఒక జ్ఞానం ఉంటే నీ దగ్గర నీ శిష్యులకు మానవాళ్ళు యావత్తు ప్రభావితులు అవుతారటండి. నీకు నిజంగా శాంతి కుదిరితే, నీకు బ్రహ్మజ్ఞానం కలిగితే, ఆత్మజ్ఞానం కలిగితే, పరమశాంతి, అలౌకిక శాంతి, అభౌతిక శాంతి కుదిరితే నీ చుట్టూరు ఉన్న వాళ్ళ కాదు. ఆ ప్రభావం సృష్టి అంతా దాని మీద వ్యాపించి ఉంటుంది. నువ్వు ఇంటింటికి వెళ్ళి బోధించక్కర్లేదు, నువ్వు ఇంటింటికి వెళ్ళి బోధి. ఎక్కడో మారుమూల, ఎక్కడో మారుమూల కూర్చున్నప్పటికీ నీ హృదయంలో కనుక శాంతి నీకు కలిగితే, నీ హృదయంలో నా కాంతి, ఆ శాంతి, ఆనంద సముద్రంలోని ఊగిసలాడుతూ ఉంటే, అది నీ భక్తులకి నీ శిష్యులకే కాదు, లోకంలో ఉన్న మానవాళికి, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ మూల ఉన్నా వాళ్ళ మీద ఈ ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. ప్రేమకు కూడా చాలా శక్తి ఉండదు. ఎంత శక్తి ఉంటుందంటే, కొంతమంది మెకానికల్గా నాన్నగారు నాన్నగారు అనేవారు ఇంగ్లాండ్లో, మామూలుగా మెకానికల్గా నాన్నగారు నాన్నగారు అనేవారు ఇంగ్లాండ్లో. కొంతమంది నాన్నగారు అనేవారు చాలా ప్రేమపూరితంగా ఉండేది ఆ మాట. అంటే వాళ్ళ హృదయంలోంచే, అది నోటితో అంటాం కాకుండా వాళ్ళ హృదయంలోంచే స్పందన వల్ల విత్ లవ్, విత్ రెస్పెక్ట్, విత్ ఎఫెక్షన్, విత్ రెగ్గార్డ్, ఎక్కడ హృదయంలోంచి ఆ నాన్నగారు అనే మాట ఎక్కడించో ఆ హృదయంలోంచి ఆ నిర్మలమైనటువంటి హృదయాంతరాలంలోంచి ఎక్కడో పొంగి వస్తున్నట్టుండేది ఆ మాట. ఆ మాట మాటకి రాత్రి డ్రీమ్లో ఎవరు వాళ్ళ మాటలు నాన్నగారు నాన్నగారు అన్నట్టు నాకు స్వప్నం వచ్చింది. ఏంటి నాన్నగారు అని ఎవరంటున్నారంటే, ఆ నిద్రలోంచి మనకి మెలకు రాగానే ఇంగ్లాండ్ జ్ఞాపకం. ఆ ఇంగ్లాండ్ ఎవడైతే ప్రేమగాను, అంటే ప్రేమకంత శక్తి మామూలుగా అందరూ అన్న మాట అది, కానీ ఎక్కడో ఉంది ఆ స్పర్శ, ఆ మృదత్వం. ఆ మృదత్వం వాళ్ళ బండ మనుషులు కాదు, బండ మనుషులు నాన్నగారన్నా బండతనంగానే ఉంటుంది, నీకు అర్థమవుతుంది. అంటే ఆ మృదత్వం, ఆ స్పర్శ, ఆ హృదయంలో ఉంటుండే ఆ స్పర్శ వల్ల. అంటే దాని అర్థం ఏంటంటే, దేహం పోయినా లోకం మనకి కనిపించకపోయినా ఆ ప్రేమ యొక్క స్పర్శ అట్టి. నేను నాకు మెలకు వచ్చింది మామూలుగా, ఎవరు పిలుస్తున్నారు మామూలుగా మనిషి పిలిచినట్టే నాకు మెలకు వచ్చింది. అంటే స్వప్నంలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాను. వాళ్ళ ఆ మృదువైన పిలుపు, ఆ పిలుపు అలా హార్ట్లో ఉండిపోయింది, అది మెలకు తీసుకొస్తుంది. అంటే మామూలుగా ప్రాపంచిక ప్రేమకే ఎంతో శక్తి ఉన్నప్పుడు ఈశ్వరు యొక్క ప్రేమకి ఇంకా ఎంతో శక్తి ఉంటుంది. ఇది ప్రాపంచికమైనది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ప్రాపంచికమైనది. ఈ ప్రాపంచికమైన ప్రేమలకే ఎంతో శక్తి ఉన్నప్పుడు ఈశ్వరుడికి యొక్క ప్రేమ దాని యొక్క శక్తికి పరిమితులు ఉండవు. యాంత్రికంగా పూజ చేయటం వల్ల అక్కడ మనస్సు లేకుండా, బుద్ధి లేకుండా, ఇష్టం లేకుండా యాంత్రికంగా చేసే పండుగ వల్ల మటుకి నీకు ఏదో లోకంలో నలుగురు చెప్పుకుంటారు బాగా చేస్తున్నారు అనుకుంటారు, కానీ చివరికి అసలు సున్నా. యేసు అంటాడు, నువ్వు సత్యాన్ని అన్వేషించు, సత్యాన్ని అన్వేషించు. ఆ సత్యాన్ని కనుక నువ్వు అన్వేషిస్తుంటే, ఆ ఈశ్వరుడు సర్వేశ్వరుని కనుక నువ్వు అన్వేషిస్తుంటే, నీ దేహానికి ఏమి కావాలో ఆ ఈశ్వరుడిని సమకూరుస్తాడు, యాడ్ చేస్తాడు అన్నాడు. నువ్వు చేస్తున్న సాధన నిజమైతే, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజమైతే, నువ్వు ఏ వస్తువు కోసమైతే తప్పిస్తున్నావు, ఏ వస్తువు కోసమైతే జీవిస్తున్నావు, ఏ వస్తువు తెలుసుకోవడం కోసం నువ్వు ఆహారం తీసుకుంటున్నావు, ఆ వస్తువుకి నీకేం కావాలో నీకంటే బాగా తెలుసు. నాకేం కావాలో, నేను ఏ వస్తువుని పొందటానికి ప్రయత్నం చేస్తున్నానో, ఆ వస్తువుకి నా దేహానికి ఏం కావాలో ఆ వస్తువు కట్టండి, నాకంటే బాగా తెలుసట. అంచేత వాటిని నీకు సమకూరుస్తుంది. నీకంటే నీ గురించి ఈశ్వరుడికి బాగా తెలుసు. నీ గురించి మీకు బాగా తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ నీకంటే నీ గురించి ఎక్కువగా ఈశ్వరుడికి తెలుసు. అంటే మీరు ఎదురు చూసినట్టు ఉండకండి, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో దాంతో మిమ్మల్ని ఆ జ్ఞానంతో, ఆ శాంతితో మిమ్మల్ని అలంకరిస్తాడు పరమాత్మ. నువ్వు జ్ఞానం సంపాదిస్తే నీ చుట్టూరు కూర్చుని నలుగురికి ఉపకారం అనుకోకుండా సమస్త మానవాళి, సమస్త మానవ జాతి కూడా దానివల్ల మేలు పొందుతారు. ఒక జ్ఞానమే కాదు, ఒక జ్ఞానమే కాదు, ఒక శాంతే కాదు, కనీసం ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన భావన, ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన భావన, ఉన్నతమైన తలంపులు వచ్చినప్పటికీ అది కూడా మానవ జాతి మీద పాపాన్ని చేస్తుంది. ఉదాహరణకి మీ కన్ను పోటుగా ఉందనుకోండి అనుకోండి, ఉదాహరణకి మీ కన్ను పోటుగా ఉందనుకోండి, మీ కన్ను గురించే నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, మీ కన్నునే ధ్యానం చేస్తున్నాను అనుకోండి అనుకోండి మాట వస్తుంది, అప్పుడు నా శక్తి నీ కొంత కన్ను యొక్క పోటు తగ్గటానికి సహకరిస్తుంది. ఆ తపన నిజమైతే, ఆప్యాయత నిజమైతే, ఆ ప్రేమ నిజమైతే, అది నిజమైతే, అందులో సిన్సియారిటీ కనుకుంటే, జీవించని వాళ్ళ గురించి కదా, శరీరం చనిపోయిన తర్వాత ఇతర లోకాలకి వెళ్ళే మన యొక్క తపన, వాళ్ళ పట్ల మనకున్న సద్భావన, వాళ్ళ గురించి మనకున్న మంచి ఆలోచన, వాళ్ళు ఏ లోకంలో ఉన్నప్పటికీ పరమేశ్వరు మన ఆలోచన తీసుకెళ్ళి వాళ్ళకి అందజేస్తారు. అంత శక్తి ఉంది ఆ తలంపు కూడా, ఆలోచన కూడా. ఈశ్వరుడి పట్ల నీకు విశ్వాసం ఉండటం వల్ల నీకు ముక్తి పొందుతావు. అంటే పరమేశ్వరుడి పట్ల నీకు సజీవమైన విశ్వాసం ఉండటం వల్ల నీకు మోక్షం కలుగుతుంది. అయితే వేవరింగ్ ఉండకూడదు. కొంతమందికి చాపల్యం ఉంటుంది, ఒక రోజు విశ్వాసం ఉంటుంది, మరుసటి రోజు విశ్వాసం తగ్గిపోద్దానికి కారణం చెప్పండి మీరు. ఒకటి పాడు స్నేహాలు, రెండు రజోగుణ తమోగుణ స్పర్శ. మనం ఎప్పుడు కూడా సత్వగుణాన్ని సంపాదించడానికి బాగా ప్రయత్నం చేయాలి. సత్వగుణాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తే తైలు గారవలే, నదీ ప్రవాహం వలె భగవంతుని మీద మనకున్న విశ్వాసం సమానంగా ఉంటుంది. ఆ తమగుణం వల్ల, పాడిస్నేహాల వల్ల నీకు భగవంతుని మీద విశ్వాసం ఆరోగ్యకరం సన్నగిలిపోతుంది. మనకి సత్వగుణం వాళ్ళతోటి సహవాసం చేయటం ఇష్టం లేదనుకోండి, అనుకోని మాట అవసరం. ఆ సత్వగుణం సంపాదించాలని ఇచ్చి కానీ ఆ సత్వగుణానికి సంబంధించిన వైభవం కానీ మనకు తెలియదు. ఒకవేళ తెలుసున్నా దాని మీద కోరిక లేకపోవటం వల్ల మానవుడికి ఏనాటికైనా ఫ్రీడమ్ కావాలి. మానవుడికి ఏనాటికైనా కొంత స్వేచ్ఛ కావాలి, కొంత శాంతి కావాలి, కొంత సుఖం కావాలి. మీకు మీ ఇంటికాడే మీకు చిన్నంత తిండి పెడతా ఉంటారనుకోండి, మీరు కట్టుకునే బట్టలనే తెచ్చి పెడతా ఉంటారనుకోండి, మీకు రోజు సినిమాలు చూపిస్తారనుకోండి, కానీ మీకు కొంచెం కూడా స్వేచ్ఛ ఇవ్వరనుకోండి, మీకు సుఖం రాదు. అంటే వాడికి తెలియకుండా మానవుడికి ఎంతో కొంత స్వేచ్ఛ ప్రతివాడు కోరుకుంటాడు. జేకే అంటాడు, నీకు నీ హృదయంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ నీకు కావాలా, నీ హృదయంలో ఉన్న స్వేచ్ఛ నీకు కావాలా, ఏ స్వేచ్ఛ అయితే నీ హృదయంలో ఉందో, ఏ ముక్తిస్థితి నీ హృదయంలో ఉందో, ఆ స్వేచ్ఛ నీకు కావాలంటే, ఆ ప్రేడం నీకు కావాలంటే ఈ రూపాల్లోంచి, ఈ నామాల్లోంచి, ఈ క్రియల్లోంచి విడిగా పొందితే, వీళ్ళ దగ్గర నుంచి నువ్వు బయటపడితే, ఎవరి దగ్గర నుంచి నువ్వు కళ్ళతో చూస్తున్న ఈ రూపాల్లోంచి, ఈ నామాల్లోంచి, ఈ క్రియల్లోంచి కనుక బయటపడితే, నువ్వు వీళ్ళ దగ్గర నుంచి నువ్వు స్వేచ్ఛ పొందితే ఆ స్వేచ్ఛ నీకు తెలుస్తుంది అన్నాడు జేక్కే. అది లేకపోతే నీకు వెయ్యి జన్మలు ఎత్తున ఆ స్వేచ్ఛ నీకు తెలియదు. ఏదో రూపం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అనుకోండి, ఏదో నామం ఆకర్షిస్తూ ఉంటుంది అనుకోండి, మరి ఎవరైనా సత్తరవ కట్టించారనుకోండి, ఎంచేపారు సత్తరవై జ్ఞాపకం వస్తుంది అనుకోండి నాకు, మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎవరొకరు మద్ర చేశారనుకోండి, ఆ మద్రే నాకు జ్ఞాపకం వస్తుంది అనుకోండి. ఇలా నీ మనసు బయట ఉన్నటువంటి రూపం మీద, బయట ఉన్నటువంటి నామం మీద, బయట ఉన్నటువంటి క్రియ మీద నీ మనసు వెళ్ళిపోతా అంటే నీ హృదయంలో ఉన్న స్వేచ్ఛ నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు 1000 సార్లు జన్మించి 1000 సార్లు మరణించిన అంటాడు జేక్కే. నువ్వు బయట ఎవరున్న రూపనామాల్లోంచి విడుదల పొందు, ఒకటి రూపం, రెండు నామము, మూడు క్రియ, అందులోంచి విడుదల పొందు. విడుదల పొందితే నీ హృదయంలో ఉన్న ఫ్రీడమ్ నీకు తెలుస్తుంది, నీ హృదయంలో ఉన్న స్వతంత్రత, నీ హృదయంలో ఉన్న శాంతి, నీ హృదయంలో ఉన్న సుఖం తెలుస్తుంది. బయట రూపనామాల్లోంచి నీకు ఫ్రీడమ్ పొందలే మనకు లోపల ఫ్రీడమ్ కూడా నువ్వు అందుకోలేవు. వేసి ఏమన్నాడంటే, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే గడ్డి మీద ఉన్న శ్రద్ధ కూడా నీ హృదయంలో ఉంటున్న స్వర్గరాజ్యాన్ని అందుకోవాలని శ్రద్ధ నీకు లేదు. అంటే సత్పురుషులతోటి స్నేహం చేస్తుంటే, ధార్మికులతోటి నువ్వు స్నేహం చేస్తుంటే, సజ్జన సాంగత్యం కనుక నువ్వు చేస్తుంటే, సద్వస్తువు నువ్వు తెలుసుకోవాలనేటువంటి ఆ పొందిక, ఆ కుదురు నీకు కలుగుతుంది. కొంతమంది కుదురు ఉండదు, చేతులాడిస్తూ ఉంటారు, కాళ్ళాడిస్తూ ఉంటారు, నూరాడిస్తూ ఉంటారు, అలా కొంతమంది మనుషులు కుదురు ఉండదు. నీ కుదురు ఎప్పుడు వస్తుంది? ఆ సత్పురుషులు సహవాసం వల్ల కదా. కొంతమంది నోరు ఊరుకోదా, నోరు అలా ఆడతానే ఉంటుంది కొంతమంది, దానివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ వాళ్ళకి. అంటే ఈశ్వరుడి మీద నీకు ద్వేషం వల్లే నువ్వు స్మరిస్తున్నావు అనుకోగల ఈశ్వరుణ్ణి, ఈశ్వరుని ప్రేమ వల్ల కాకుండా ఈశ్వరుడి మీద ద్వేషం పెట్టుకుని ఈశ్వరుని స్మరిస్తున్నావు అనుకో. ఈశ్వరుడు ఎంత గొప్పవాడు అంటే ఆ ద్వేషం వల్ల స్మరించిన నిన్ను తరింపజేస్తాడు. ఎంత బ్యూటిఫుల్ టీచింగ్. నీకు ఈశ్వరుడి మీద ప్రేమ లేదనుకో, ఈశ్వరుడి మీద ద్వేషం ఉందనుకో, నువ్వు ద్వేషం వల్ల స్మరించిన, కోపం వల్ల స్మరించిన, ఆ ఈశ్వరుడు నిన్ను మలినం చేయటండి, ఆ ఈశ్వరుడు నిన్ను పవిత్రం చేస్తాడు. అంటే మనం చెరువు పక్కన ఉంచున్నాం అనుకోండి, స్నానం చేయడానికి స్నానం చేయాలని దిగినా తడిసిపోతాం, లేకపోతే ఎవరెవరు వెనకాల వచ్చి గెంటారనుకోండి మనల్ని, అలాగేనే తడిసిపోతాం. యాక్సిడెంట్ వల్ల చెరువులో పడినా తడిసిపోతాం, స్నానం చేయాలని చెరువులో పడ్డా తడిసిపోతాం. నిప్పుడు మనం తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, పొరపాటుని ముట్టుకున్నా, తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది. ఒక ఇష్టం లేకుండా కోపం మీద ఈశ్వరుని స్మరించినప్పటికీ ఈశ్వరుడు నేను పవిత్రం చేస్తాడు. ఈశ్వరుడు యొక్క అంతస్తటి ఉండదు. ఈశ్వరుడు అన్న, గురువు అన్న, ఆత్మ అన్న ఒకటి. ఎంతో పురోగతి సాధించిన వారు కానీ, ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి కానీ, ఎవరో కొన్ని అసాధారణమైన శక్తులు ఉన్న వాళ్ళకి కానీ గురువు లేకుండా తరించలేరు. భగవంతుడు ఎవరైనా గురువు అవసరం లేదని చెప్పారనుకోండి, మీకు అవసరం లేకపోవచ్చు, అందరికీ అవసరం లేదని మీరు ఎలా చెప్తారు? మానసిక సాంగత్యం ముఖ్యమే. అంటే ఈశ్వరుతో మానసికమైన అనుబంధాల మనసు చల్లబడిపోతుంది, మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది. నువ్వు ఏ మార్గంలో నువ్వు ధ్యానం చేసుకుంటున్నావో, ఏ మార్గంలో నువ్వు జపం చేసుకుంటున్నావో, ఆ మార్గాన్ని అనుసరించి వెళ్ళు. మార్గాలు మార్చక్కర్లేదు. నీళ్లు కావాలంటే ఒకే చోట తవ్వితే నీళ్ళు వస్తాయి, కానీ అక్కడో గడ్డపార, అక్కడో గడ్డపార, అక్కడో గడ్డపార వేస్తే నీళ్లు రావు. ఒకే చోట 10 గడ్డపారలు వేస్తే అక్కడ నీళ్లు వస్తాయి. అదేవిధంగా నువ్వు చేపలని అక్కర్లేదు. నువ్వు ఏ మార్గం నీకు ఇష్టమైతే, ఏ ధ్యాన మార్గం, జప మార్గం, మరొక మార్గం, నువ్వు ఏ మార్గంలో అయితే ప్రస్తుతం నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఏ మార్గం పట్ల నీకు తెలియకుండా నీ మనస్సు ఆకర్షించబడతావు, ఆ మార్గంలోనే ప్రయాణించే. ఇందులో రాజీ అక్కర్లేదు, ఎవరో చేశారని నువ్వు చేయక్కర్లేదు. అనుకరణ వద్దు. అనుకరణ ఎవరు చేస్తారు? పిలిచి వాళ్ళు చేసే పని. సాధన చేయని వాళ్ళు ఏమన్నాడు? షేక్స్పియర్ ఏమన్నాడు? మన సాధన ఎవడైతే చేయరు వాళ్ళని ఏమన్నాడు? అడుక్కు తినే వాళ్ళకి అన్నగారులు అన్నాడు. కొంతమంది అడుక్కు తింటూ ఉంటారు లోకంలో, వాళ్ళకి మనం అన్నగారులు అంటాడు. అంటే మన మీద వాళ్ళు ఏమి అడిగాడు? మీరు ఏమైనా కోపాలు తెచ్చుకుంటే షేక్స్పియర్ మీద కోపం తెచ్చుకోండి. ఓ డ్రామాలో క్యారెక్టర్స్ చెప్పిస్తాడు, మనం అందరం ఎవడమంటే అడుక్కు తినే వాళ్ళకి అన్నగారులు అని. అంటే మనకంటే వాళ్ళే మెరుగు. ఇంకే అడుక్కు తినటమే పని అనే చేస్తున్నారంటాడు. మనం ఆ పని కూడా చేయటం లేదు. అంటే ఏమీ సాధన లేకుండా నిరంతరము సోమరతనానికి అలవాటు పడిపోయి దేహానికి పనికి రాకుండా పరానికి పనికి రాకుండా జీవించే వాళ్ళు అందరూ ఎవరంటే అడుక్కు తినేవాళ్ళకి అన్నగారు. అంటే పని పాటు లేకుండా వాళ్ళు దేహానికి పనికిరారు, పరానికి పనికిరారు, వాళ్ళకి మనిషి అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. మీకు అర్థమవుతుంది? వాళ్ళు పొట్టకే పరిమితమే ఉంటారట. వాళ్ళు దేనికి పరిమితమే ఉంటారు? వాళ్ళు పొట్టకేళ్ళ పరిమితమే ఉంటారు. అంటే వాళ్ళు మనస్సు ఏం చేయబో వాళ్ళ పొట్ట చుట్టూ తిరుగుతూ ఉందని ఎక్కడికి వెళ్ళదు. ఆ పొట్టకే పరిమితమైన వాళ్ళందరినీ షేక్స్పియర్ ఏమన్నాడు? అడుక్కు తినేవాళ్ళకి అన్నగారు. అంటే వాళ్ళకి ఏమి సాధన ఉండదు, ఏమి ప్రయత్నం ఉండదు, ఏమి స్పందన ఉండదు. వాళ్ళ జీవితం ఇక్కడ 10 మందికి ఉపయోగపడరు. పోనీ పరలోకంలో వాళ్ళు ఏమైనా పొందుతారంటే వాళ్ళు పొందేది ఉండదు. వాళ్ళు ఈ లోకానికి పనికిరారు, పరలోకానికి పనికిరారు. ఎప్పుడు విషాదంలో ఉంటారు, ఎప్పుడు విషాదంలో ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి దుఃఖం వస్తే ఊళ్ళో అందరికీ పంచిపెడతారు, వాళ్ళకి సంతోషం వస్తే మటుకు ఎవరికి పంచిపెట్టాలి వాళ్ళే అని ఊహించేస్తారు. ఈ విషయంలో స్వామి వివేకానంద కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఏమన్నారంటే, నీకు సంతోషం వచ్చినప్పుడు రోడ్డు మీదకి రా, ఆ సంతోషం ఇంకో 4 అంటుకుంటుంది. నీకు దుఃఖం వచ్చినప్పుడు రోడ్డు మీదకి రాకు, ఇంకో 10 మందికి అంటించకన్నాడు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తే నీ సంతోషం చూసి ఇంకో 4 సంతోషంగా ఉంటారు. నువ్వు అలా చేయవు. నీకు ఏం చేస్తావంటే దుఃఖం వచ్చినప్పుడు రోడ్డు మీద పడతావు, సంతోషం వచ్చినప్పుడు నువ్వు అనేది ఏం చేస్తున్నావు? మంచిది, నువ్వేం చేస్తావంటే దుఃఖం ఉన్నప్పుడు ఇంట్లో పడి ఉండు, సంతోషంగా ఉన్నప్పుడు బయటకు వస్తే కొంతమందికి అంటుకుంటుంది. నువ్వేమో సమాజానికి దుఃఖం అంటే ఇస్తున్నావు, కానీ జీవితంలో ఎప్పటికైనా సంతోషాన్ని ఇచ్చావని అడిగాడు. తర్వాత మీరు కూడా ఇంటికడే ఏం చేయాలంటే, కోపంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తే అర్థం కాదు, కోపంగా ఉన్నప్పుడు మీరు కోపం తెచ్చుకోకూడదని చెప్తారనుకోని వాళ్ళకి అర్థం కాదు. కోపం లేనప్పుడు క్వైట్గా ఉన్నప్పుడు కోపం వల్ల వచ్చిన అరిష్టాలు చెప్తే వాళ్ళకి అర్థం. మీకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టడం లేదనుకో, ఉదాహరణకి సరిగ్గా మీకు ఏ దేవుడు అయితే బాగా ఇష్టం ఆ దేవుడిని కనుక మీరు స్మరిస్తుంటే ఒక 5 మీకు నిద్ర వచ్చేస్తుంది. ఆ రూపం ధ్యానం చేయొచ్చు, నామం స్మరించవచ్చు. నువ్వు జపం చేసిన, ధ్యానం చేసిన, బాహ్యంగా ఉన్న సత్పురుషులతోటి, మహాత్ములతోటి, మహర్షులతోటి సాంగత్యం చేసిన నువ్వు ఒకటి దృష్టిలో పెట్టుకో. నువ్వు ఏ పుస్తకం చదువు, నువ్వు ఏ పుస్తకం చదువు, ఎవరితోటి సహవాసం చెయ్యి, లేదా ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, పూజ చెయ్యి, ఏది చెయ్యి, లానిట్ల యొక్క ప్రయోజనం నువ్వు లోపల చూసుకోవలసింది ఏంటంటే, ఎంతవరకు నీ హృదయం నిజం దగ్గరికి చేరుకుంటున్నావో చూసుకో. అది కొలబద్ధం. ఎంత బ్యూటిఫుల్ టీచింగ్ చూడండి. నువ్వు ఏ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకున్నా, ఏ మందు మిగుతున్నప్పుడు నువ్వు చూసుకుంటావు, రోగం ఎంతవరకు తగ్గుతుందో చూసుకుంటావు నువ్వు. అదేవిధంగా బాహ్యంగా నువ్వు ఎవరితో స్నేహం చేసినా, ఏ మార్గాన్ని అవలంబించినా, జపనం చేసినా, ధ్యానం చేసినా, మహర్షులతో, యోగులతో, సత్పురుషులతో సహవాసాలు చేసినా ఒకటి మటుకు చూసుకో. నీవు నీ మనస్సు నీ హృదయంలో నన్ను దాన్ని అందుకుంటుందో లేదో చూసుకుంటూ ఉండు. ఎంచదంటే ఆ నిజం తెలిస్తేనే నీకు అమృత స్థితి కలుగుతుంది, కానీ ఆ నిజం తెలియకపోతే నీకు అమృత స్థితి కలగదు. ఆ నిజం తెలిసాక నీకు మరణాన్ని జయించి బయటకు వచ్చేస్తావు. ఆ నిజం తెలియకపోతే నీకు అమృత స్థితి తెలియదు, ఆనందం తెలియదు. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే సుఖం. దాని స్వరూపం ఉండటమే, చావు ఎలా ఉంటుందో దానికి తెలియదు, పుట్టుక ఎలా ఉంటుందో దానికి తెలియదు. దేశకాలాలకు అతీతంగా, శోకానికి, దుఃఖానికి అతీతంగా, దేహం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, లోకం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానితో ఏం సంబంధం లేదు. హృదయంలో నిజం నీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నీకు నిజమైన స్వాతంత్ర్యం కలుగుతుంది. నీ మనస్సు నీ హృదయంలో నిజం చెప్పకి ఎంతవరకు జరుగుతుందో చూసుకో. నీ జపం వల్ల నేను 4 గంటలు జపం చేశాను, 3 గంటలు ధ్యానం చేశాను, ఆ లెక్కలొద్దు. నువ్వు ఎంతసేపు జపం చేసినా, ఎంతసేపు ధ్యానం చేసినా, నీ హృదయం వైపుకు, నీ హృదయంలో నిజం వైపుకు, నీ హృదయంలో సత్వార్థం వైపుకు, ఆ సద్వస్తు వైపుకు నీ మనస్సు ఎంతవరకు జరుగుతుందో చూసుకో. ఆ నిజం నీకు తెలియబడకపోతే నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఆనందం లేదు. నీకు బయట ఉన్న శత్రువులు, నీకు బయట ఉన్నటువంటి మిత్రులు, నిన్ను బయట పొగిడేవాళ్ళు, నిన్ను బయట విమర్శించేవాళ్ళు, ఈ గొడవలన్నీ కూడా, ఈ దుమ్మంతా కూడా, నీ దేహం అంత నిజమో అవి కూడా అంతేనే. ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ ఈసడింపులు, ఈ సన్మానాలు, ఇవన్నీ కూడా నీకు బాహ్యంలోనని శత్రువులు, బాహ్యంలోనని మిత్రులు, వీళ్ళందరూ కూడా నీ శవం ఎంత నిజం, వాళ్ళు కూడా అంతే నిజం. ఉన్నదంతా లోపల ఉంది, ఉన్నదంతా లోపల ఉంది. ఈ గాడిలో పడిపోయి, ఈ మాయలో పడిపోయి ఏదైతే లేదో దాన్ని మాయ అని అంటారు. ఈ మాయ పరమేశ్వరుడు యొక్క శక్తి. ఈ పరమేశ్వరుడు శక్తి అని మాయలోంచి నువ్వు విడుదల పొందాలంటే పరమేశ్వరుడు యొక్క, సర్వేశ్వరుడు యొక్క నా పాదాలని ఆశ్రయించకుండా ఆయన శక్తి అయిన మాయలోంచి విడుదల పొందలేదు. ఆ గొప్ప దేవుడు, ఆ మహాదేవుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు శక్తి అనేటువంటి మాయలోంచి విడుదల పొందాలంటే ఆయన పాదాలను ఆశ్రయించకుండా నువ్వు పొందలేవు, బయటకు రాలేవు. నీ హృదయంలో ఒకడున్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడో శరణ వేడుకుంటా వింటే హృదయంలో ఉన్నవాడిని శరణ వేడుకు, ఆయన నీ విడుదల చేస్తాడు నీ రాంగ్ థింకింగ్లోంచి, రాంగ్ హ్యాబిట్స్లోంచి. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నిరంతరం జరిగిపోయిన సంఘటనను తలపెట్టుకుని బరువు మోతలు మోయకుండా వర్తమాన కాలంలో సజీవంగా జీవిస్తూ, వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకుంటూ భవిష్యత్తుని బాగు చేసుకో. కొంతమందికి పని పాటు ఉండదు కొంతమందికి, ఆ జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుని చచ్చిపోతారట. పని ఏం చేయరండి ఇంకా, జరిగిపోయిన గొడవలను తలపెట్టుకోవడం, అలా తలపెట్టుకుంటూ చచ్చిపోతారు. జరిగిపోయిన గొడవలన్నీ మనకు తలంపుకు వస్తున్నాయంటే అది ఈశ్వరుడు మాయని మనకు తెలియదటండి, మనం తలపెట్టుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడు చేసిన వరలో మనం పడిపోయామన్న సంగతి మనకు తెలియదట. ఈ జరిగిపోయిన సంఘటనలన్నీ మీకు జ్ఞాపకం వస్తున్నాయి అనుకోండి, అది ఈశ్వరుని యొక్క మాయకు. ఆ మాయని మీకు తెలియకుండా మీరు తలపెట్టుకుంటున్నారు. అంటే ఈశ్వరుడు పాదాలను ఆశ్రయిస్తే ఆయన మాయ నుంచి బయటపడగలరు. మాయ అంటే ఏది లేదు, అది ఉన్నట్టు కనిపిస్తుంది, అదే మాయ. ఒకసారి భగవాన్ అడిగారు, గురువు కరుణ ఎలా ఉంటుందని. ఎలా ఉంటుందంటే ఏం చెప్పమంటారు, అది మాటకు అందదు, మనసుకు అందదు, గురువు ఏం చెప్తాడన్నాడు. గురువు యొక్క కరుణ ఎలా ఉంటుందని ఒకసారి భగవాన్ అడిగితే, చెప్పడానికి అది మాటకు అందితే కదా, మనసుకు అందితే కదా, గురువు అనుగ్రహం. ఈశ్వరుని కరుణ అది మాటకు అందేది కాదు, మనసుకు అందేది కాదు, అందని దాన్ని మాటల్లో ఎలా చెప్పించగలడు గురువు అయితే మాత్రం. భగవాన్ గొప్ప హేతువాది, ఎప్పుడు మూఢనమ్మకాలు చెప్పడం. ఇంకో మాట జ్ఞాపకం ఉంచుకోండి, మన మనస్సు మూఢనమ్మకాల జోలికి, మూఢ విశ్వాసాల మీదకి, అనాగరికమైనటువంటి మాటలతోటి, పూలరమ్మకి గొర్రెని బలి ఇచ్చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అనుకునే బాబుతోటి, ఇటువంటి మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు, మూఢ విశ్వాసాలు ప్రబలటానికి మానవుల్లో ఉన్న భయం కారణం అని చెప్పాడు. పూలరమ్మకి గొర్రెని మేకను బలి చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అనుకోవటం, నీ మూఢనమ్మకాలే నీకు గొప్పగా కనిపించటం, నీ మూఢాచారాలే నీ దేవుడు అనుకోవటం, ఎన్నిటికి కారణం, ఏదో కారణం ఉందనుకుంటున్నావు నీకు తెలియకుండా, నీ మనసులో ఉన్న భయం కారణం. అంటే భయం పెరిగి వెళ్ళి నీకు మూఢనమ్మకాలు కూడా పెరుగుతాయి, అవివేకం పెరుగుతుంది, వివేకం సన్నగిలిపోతుంది. నేను జపం ఎందుకు చేయమంటున్నావో చెప్పమంటావు, నేను జపం చేయమంటున్నాను వద్దంటం లేదు, నేను జపం చేయమంటున్నాను, ఎందుకు చేయమంటున్నాను, నేను ఏదో ఒక రూపానికి నామానికి పరిమితం అయిపోయాను. శుభ్రం అంటే ఈ రూపమేనా, అది ఈ నామమేనా అది అనుకుంటున్నాను. శుభ్రం అంటే ఎవరు, ఈ రూపమే నేను, ఈ నామే నేను అనుకుంటున్నావు. నీ రూపంతో నువ్వు తాదాత్వ్యం పొందుతున్నావు, నీ నామంతో నువ్వు తాదాత్వ్యం పొందుతున్నావు. అది ఏదో ఒక అవతార పురుషుడితోటి, ఏదో ఒక గురువుతోటి, ఏదో ఒక అర్చావతారంతో నువ్వు తాదాత్వ్యం పొందకపోతే నీ రూపంలోంచి, నీ నామంలోంచి నువ్వు బయటకు రాలేవు. కాబట్టి ఒక దేవతా పురుషుడు యొక్క రూపాన్ని పట్టుకుని, ఒక దేవతా పురుషుడు యొక్క నామాన్ని స్మరించుకుంటే నీ రూపనామాలలోంచి బయట పడటానికి ఆ దేవతా పురుషుడు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి చేయమంటున్నావయ్యే జపా, ఎల్లమ్మనంటే ఈ దేహం అనుకుంటున్నావు, ఈ రూపమేనాదనుకుంటున్నావు, ఈ నామేనేదనుకుంటున్నావు. ఇప్పుడు ఈ పేచీలన్నీ పేర్లు కాడ, రూపాలు కాడ. నా ఫోటో పెద్దది ఉండాలంటే నా ఫోటో పెద్దది ఉండాలి. స్వామి వివేకానంద అన్నాడు చదివి 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 చివరికి ఏం చేస్తున్నారంటే చస్తున్నారు అట్ట. 10 PhDలు పిచ్చుకుని 10 దేశాలు తిరిగి వచ్చి పేచీలు ఏంటంటే నా ఫోటో పెద్ద ఉండాలి, నా ఫోటో పెద్దగా ఉండాలి, నా పేరు పెద్ద అక్షరాలతో నా గోడ మీద ఉండాలి. పైగా వీళ్ళకి 4 PhDలు పోకలవుతు చదివి 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 చస్తున్నారట్లు వీళ్ళందరూ అన్నాడు స్వామీజీ అన్నాడు. వీళ్ళు కష్టపడి చదివి చదివి ఏం చేస్తారు, వీళ్ళకి అమృత స్థితి ఎలా దొరకదు, వీళ్ళకి చదివే చివరికి సిద్ధం అని. ఎప్పటికప్పుడు చదవటం వాళ్ళకి పని కానీ ఇంకో పని లేదా. ఇదే 4 PhDలు తెచ్చుకుని నాది పొడుగ్గా ఉండాలి, నా తోక పొడుగ్గా ఉండాలి, నా తోక పొడుగ్గా ఉండాలి. ఎక్కడ తిరుగుతున్నాడు వాడు, రూపం చుట్టూ తిరుగుతున్నాడు, వాడి పేరు చుట్టూ తిరుగుతున్నాడు. తంత్రం ఏం చెప్పిందంటే మంత్రం చేయమంది భగవాన్ చెప్తున్నాడు. తంత్రం ఏమని చెప్పిందంటే నేను మంత్రం చేయమంది, నేను మంత్రం ఎందుకు చేయమంది అంటే నువ్వు ఎవరినో ఉద్ధరించావని కాదు, ముందు నీ రూపం గొడవల నుంచి నీ నామం గొడవల నుంచి బయటపడితే ఆ దేవుడి మీద నీకు ప్రేమ కలుగుతుంది, ముందు ఈ తోకలు కూడా వదిలిపోతుంది. బాగా అర్థం చేసుకోండి, మీకు నీకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం అనుకోండి, లేకపోతే కృష్ణుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, లేకపోతే అరుణాచల శివుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేయగా చేయగా ఆ నామాన్ని స్మరించగా స్మరించగా నీ రూప బుద్ధి నీ నామ బుద్ధి నశిస్తుంది అయ్యా, అందుకు మిమ్మల్ని జపం చేయమంట. జపం కాలక్షేపానికి మిమ్మల్ని చేయమంటం లేదు, నీ రూపబుద్ధి తగ్గాలి. రూపబుద్ధి పోకపోతే ఆత్మబుద్ధి కలగదు. అసలు వస్తువుకి, అసలు సత్యానికి, అల్టిమేట్ ట్రూత్కి, ఆ ఫైనల్ రియాలిటీకి దానికి రూపం లేదు, నామం లేదు. ఈ రూపాలు, ఈ నామాలు, ఈ క్రియలు ఇవన్నీ కూడా నీ మనసు కల్పించినవి. భగవాన్ 2 సూత్రం నేనేమన్నా చెప్పాడు, 2 జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాటలు కాదు మంత్రాలు. ఈ మాటలు అనుకోకండి, ఈ మంత్రాలు. 1, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లోనూ కలగ చేసుకోవద్దు. 2, నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమే. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ మనిషికైనా నీ గర్వం ఉందని అడుగుతాం అనుకోండి, ఉందని ఎవడైనా చెప్తాడండి. ఇప్పుడు ఏ మనిషినైనా ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఏమంటే మీకు ఏమైనా కొంచెం గర్వం ఉందని అడుగుతాం అనుకోండి ఎవరినైనా, ఏమండి ఎవడైనా ఉందని చెప్తాడండి, ఏమన్నా ఎవడైనా చెప్తాడో ఉందని. మరి ఉందని మనకు ఎలా తెలుస్తుంది, 1-2 నిమిషాల్లో పట్టేయచ్చు వాడు గర్వం ఉందో లేదో. ఈ గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కొబ్బరి చెట్టు నేనే వేసాను, ఈ తాడి చెట్టు నేనే వేసాను, ఆ వంతిని నేనే కట్టించాను, నీకు అర్థమవుతుందా, వాడికి చదువు నేనే చెప్పించాను అంటే వాడి వైభవం వాడు చెప్పుకుంటూ ఉంటాడు, వాడి వైభవం వాడి మాటలతో చెప్పుకుంటూ ఉంటాడు. అది వాడికి గర్వం ఉందని సంగతి కూడా పాపం వాడికి తెలియదు. గర్వం ఉన్నట్టు గుర్తు ఏంటంటే వాడు చేసిన పనులు అసమాని వాడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏమిటి, నీకు ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవత నిరంతరం ఆ రూపాన్ని నువ్వు తలపెట్టుకుంటా అంటే, ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే నీకేమవుతుంది, నీ రూపంలోంచి నీ నామంలోంచి విడుదల పొందుతావు, రూపంలోంచి నామంలోంచి క్రియలోంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. నువ్వు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నావో ఆ దేవత మీద నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది, డివోషన్ కలుగుతుంది, డెడికేషన్ కలుగుతుంది. నీకు నిజం తెలియకపోయినా నువ్వు ఏ దేవతను పూజిస్తున్నావో ఆ దేవతకు తెలుసు, ఆ నిజం దగ్గర తీసుకెళ్లే వరకు ఆ దేవతా పురుషుణ్ణి విడిచిపెట్టడు. అందుకే నేను జపం చేయమంటున్నావు. నీకు నామరూపాలు లేవని అవగాహన చేసుకుంటే అప్పుడు నామరూపాలు వాటంతరవే అంతరించిపోతాయి. నీకు నామం ఉంది కాబట్టి దేవుడు నామాన్ని చేయమంటున్నావు, నీకు రూపం ఉందనుకుంటున్నావు కాబట్టి దేవుడి రూపాన్ని ధ్యానం చేయమంటున్నావు. నీకు రూపం లేదు, నామం లేదు, క్రియ లేదని అంటే ఏమీ లేదంటే ఉన్నది నువ్వే అనే సంగతి తెలిస్తే నీకేం అక్కర్లేదు. నీకు రోగం ఉంది కాబట్టి మందు వాడమంటున్నావు, నీకు రోగమే లేకపోతే మందు ఎందుకు, ఏం బ్యూటిఫుల్ టీచింగ్ చూడండి. నీకు రోగం ఉంది కాబట్టి మందు వాడమంటున్నావు, నీకు దేహబుద్ధి లేదనుకో, నామబుద్ధి లేదనుకో, ఏదో ఆ పని చేసావు ఈ పని చేసావు అనే పని చోటు, నువ్వు చేసిన పని చోటు నీకు తాదాత్మ్య లేదనుకో, నీకు జపంతో ధ్యానంతో విచారంతో పని కూడా లేదు. తాదాత్మ్యం ఉంటే నీకు జపం, కానీ తాదాత్మ్యం లేనప్పుడు నీకు పని కూడా లేదు. మనకి దర్భరేవులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అనుకోండి, అనుకోండి జున్నూరులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అనుకోండి, లండన్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది అనుకోండి, కాశీలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది, అది కరెక్ట్ స్టేట్ కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నీ మనసు యూనిఫారంగా ఉండాలి, అది కరెక్ట్ స్టేట్. మనకు పుట్టింటి కాడ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అత్తవారింటి కాడ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, వీధిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మన మనస్సు ఎలాగ ఉంటుంది, పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు మన మనస్సు ఒకటిగా ఉంటుంది. ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా, శరీరం ఉన్నా శరీరం లేకపోయినా నీ మనస్సు సమానంగా, అరుణాచలంలో ఉన్నా ఎక్కడున్నా మనస్సు సమానంగా ఉండాలనే స్థితి ఎలా చూద్దాం. నీకున్న ప్రజా ఆకర్షణ కంటే పవిత్రత గొప్పదని, నీకున్న ధనం కంటే పవిత్రత గొప్పదని ఆ విషయం నీకు అర్థమైనప్పుడు కదా నీ మనస్సుకు యూనిఫారానికి రావటం, ఆ విషయాలు అక్కడ ఆపు చేయన్నాడు. నీ దేహం ఉన్నా లేకపోయినా లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా లోకంలో ఏ ప్రాంతంలో ఉన్నా మీ దేహం ఎక్కడ చూడన్నా మీ మనసు సమానంగా ఉండటం మాట తర్వాత చూడటం. ప్యూరిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మనీ. హోలీనెస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎవర్ పాపులారిటీ. నీకున్న జనాకర్షణ శక్తి కంటే, నీకున్న ప్రజల్లో ఒక నా పేరు కంటే, నీ దగ్గర నా పైసాల కంటే నా పవిత్రతకి నా ప్రవీణతకి ఎక్కువ శక్తి ఉందన్న సంగతి నీకు తెలిస్తే కదా ఆ స్థితి నీకు వచ్చేది. ఎక్కడో దాకెందుకు, ఇక్కడ ఇక్కడ కొంతమంది పవిత్రులు ఉన్నారనుకోండి, ఇక్కడ కొంతమంది ధనవంతులు ఉన్నారనుకోండి, ఎవరిలో బదారు మాట వదిలేదు. ఆ పవిత్రుని కంటే ధనవంతుని ఎక్కువ బాగా చూస్తాను, వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాను. ఇదే మాయ. పరమ పవిత్రుల కంటే మనం ఏమనుకుంటాం అంటే ధనవంతులే చాలా గొప్పవాళ్ళని మనకు అనిపిస్తుంది. ఇది నీకా జ్ఞానం, నీతో యూనివర్సల్ మైండ్. స్వామిజీ అంటున్నాడు నీకు చూడటమే చేత కాదు, నీకా యూనివర్సల్ మైండ్. ప్యూరిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మనీ. ప్యూరిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ పాపులారిటీ. ఇప్పుడు చూడండి, కాలేజీలో నేస్తారు, పాఠాలు చెప్తూ ఉంటారు, ఆ పిల్లలు చదువుకుంటూ ఉంటారు, బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఆ గోళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఆ గోళ్ళకి ఏమి రాదు, కొంతమంది మనుషులు అంతే. ఆ కాలేజీలో చదువుకుని బయటికి వెళ్ళిపోయి ఎంతో ఉన్నత స్థితిలోకి వచ్చినట్టు ఉంటారు, కానీ ఆ గోళ్ళ మటుకు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆ పాఠాలు ఎంత ఉంటాయి. గోడ ఎలా ఉంటుంది, గోడగానే ఉంటుంది. కొంతమంది మనుషులు జీవితాలు కూడా అంతే. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, లోకం సంతోషిస్తుంది, లోకం సంతోషిస్తుంది. కానీ భగవంతుడికి అది మెయిన్ కాదు. ఇది మీరు రహస్యంగా మనసులో పెట్టుకొని రివీల్ చేయాలి. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, లోకం సంతోషిస్తుంది, కానీ భగవంతుడికి అది ముఖ్యం కాదు. ఆ మంచి పని కూడా మాయలో భాగం. భగవంతుడికి ఏది ముఖ్యం అంటే, ఆ మంచి పని చేసేటప్పుడు నీ బుద్ధి ఏ బుద్ధితో నువ్వు చేసావు, ఏ ప్రేరణ వల్ల నువ్వు మంచి పని చేసావు, దాన్ని బట్టి నీకు ఈశ్వరుడు ఆధ్యాత్మిక అభివృద్ధి చేస్తాడు. కానీ పనులు చూసి మటుకు నీకు ఇవ్వడు. అంటే నీ లోపల మోటివ్ ఏంటి? ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను, నాన్నగారు బాగానే చెబుతున్నారని మీరు అనుకోవచ్చు, దానివల్ల నాకేం అభివృద్ధి కలగదు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఏ ప్రేరణ వల్ల నేను ఈ మాట చెబుతున్నాను, ఆ మోటివ్ చూస్తాడు. ఈశ్వరుడు చూచేది బయట పని కాదు, ఆ పని ఎవడైతే చేశాడో ఆ పని వెనకాల ఉన్న మోటివ్. స్వామిజీ అన్నారు, ఏముంది ఈ లోకంలో, మనస్సు ఈ లోకం కింద మారుతుంది, ఈ లోకం ఈ మనస్సు కింద మారుతుంది, అంతకంటే ఏముంది ఇక్కడ పాముకోట అనుకన్నాడు. సో మైండ్ మ్యాటర్ కింద మారుతుంది, మ్యాటర్ మళ్ళీ మైండ్ కింద మారుతుంది, ఈ చక్రం తప్పించింది, ఏముంది చూడటానికి ఈ లోకంలో. మై డియర్ ఫ్రెండ్స్, మూవ్ ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, నో డీటెయిల్స్ ముట్టుకుని బెకాయండి. ఏముంది, మైండ్ మ్యాటర్ కింద మారుతుంది, మళ్ళీ మ్యాటర్ మైండ్ కింద మారుతుంది, ఎన్ని జన్మలెత్తున నువ్వు చూసేది ఇదే. ఆ లోపల ఉన్నటువంటి ఆ గుహలోకి, ఈశ్వరుడు ఆ గుహేశ్వరుడిలోకి, నీ గుహలో ఉన్న ఈశ్వరుడి దగ్గరకి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళిపోను. కృష్ణుడు చెప్తాడు గీతలో, అసలు వస్తువుని తెలుసుకున్నాక సత్య వస్తువుని సాక్షాత్కారం అయిన తర్వాత ఆ పరమ సత్యం, ఆ అంతిమ సత్యం, ఆ నగ్న సత్యం నీకు గోచరమయ్యాక ఎంతవరకు నువ్వు చేసిన సాధనల మీద, ఎంతవరకు నువ్వు విన్న విషయాల మీద కూడా నీకు మనసు పోదు అన్నాడు. ఇంతవరకు నువ్వు ఏ శాస్త్రం అయితే శ్రద్ధగా విన్నావో, ఇంతవరకు ఏ శాస్త్రం అయితే నువ్వు శ్రద్ధగా విన్నావు, లోకం కూడా వదలండి, ఇంతవరకు నువ్వు ఏ శాస్త్రం అయితే శ్రద్ధగా విన్నావో విన్నావో, అసలు వస్తువు దొరికిన తర్వాత నువ్వు విన్న విషయాల మీద కూడా నీకు మనసు వెళ్ళదు. అది అట్టిగా సత్యం, ఆ నేకెడ్ ట్రూత్ అటు ఉండదు. స్వామిజీ చదివి 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 అమృత స్థితి పొందడానికి బదులు చేస్తున్నావు అన్నాడు. 10 యూనివర్సిటీకి వెళ్ళి చదువుతున్నాం మనం, చదివి 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 అమృత స్థితి కదా మనం పొంది అవటానికి చదువుతున్నావు. చావులేని చదువు కదట్టు మనం చదివి చావటానికే చదువుతున్నావు. ప్రహ్లాద్ దేవనాడు భాగవతంలో చదువుకోవాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు చావులే, నువ్వు చదువు చదువుకోవాలి. స్వామి దేవనాడు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం, మేము చదువుతున్నాం చావటానికి చదువుతున్నాం. ఆ ఈశ్వరుడి మీద మనకి ఎంత ప్రేమ ఉండాలంటే, నేను అయోధ్యకి వెళ్ళిపోమంటున్నావు రామ, లక్ష్మణుడు అంటాడు, నన్ను అయోధ్యకి వెళ్ళిపోమంటున్నావు రామ, అయోధ్యకే కాదు నన్ను వైకుంఠానికి పంపేసినా నేను విడిచిపెట్టి నేను వెళతానంటే అన్నాడు. అది లేకపోయింది నేను అయోధ్యకి పొమ్మంటున్నావు, నువ్వు అయోధ్య మాట వదిలేదు సాక్షాత్తు నీకు ఎక్కడి నుంచే, నేను అయోధ్యకి వెళ్ళక్కర్లేదు, నేను వైకుంఠానికి పంపేస్తాను అని నువ్వు చెప్పినా, నువ్వు లేకపోతే అక్కడ వైకుంఠం మటుకు నాకు బాగుంటుందా, అక్కడికి వెళ్ళాను. అది డెడికేషన్. పూరి జగన్నాథంలో చైతన్యుడికి ఒక ముస్లిం భక్తుడిగా ఉండేవాడు. అతను ముస్లిం, చైతన్యుడు అంటే బాగా ఇష్టం ఆయనకి, చైతన్యుడు అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టానికి కడిగి ఎవరు చైతన్యుడు, నీకేం కావాలో కోరుక అన్నాడు. నీకేం కావాలో, నీకేం కావాలో కోరుకో అన్నాడు ఎవడు? శ్రీకృష్ణ చైతన్యం ఎవడు ముస్లిముని? అడు ఏం కోరుకున్నాడు తెలుసండి? నిన్నులోని ఈ లోకాన్ని నేను చూడలేను. ప్రాణం ఏదో రోజు నీకు పోతుంది నాకు పోతుంది, ప్రాణం ఏదో రోజు నీకు పోతుంది నాకు పోతుంది, కానీ నీ ముక్కులో ప్రాణం తీగలేప్పుడైనా ఆ ముక్కులో ప్రాణం నీకంటే ముందు నా ప్రాణం పోయేటట్టు చూడు. అంతకంటే నేను కోరిదేం లేదు. అంటే నువ్వు లేని పూరి జగన్నాథ నేను చూడలేను. నేను కోరుకోమంటున్నా కాబట్టి కోరుకుంటున్నాను. నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే నీకంటే ముందు నా ముక్కులో గాలి పోవాలి, నేను కోరుకునేది అదే అన్నాడు. నీకు కావాల్సి ఉంటే ఎవరైనా పూరి జగన్నాథం అయితే అతని సమాధి ఇప్పుడు కూడా ఉంది, సముద్రం ఒడ్డునందు మీరు చూడొచ్చు. అతని పేరు నాకు గుర్తుకు రావటం లేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. చైతన్యుడికంటే ఒక సంవత్సరం ముందు పోయాడు అతను. చైతన్యుడే తన చేతుల్లో పెట్టుకుని అతను సమాధి చేశాడు సముద్రం ఒడ్డును. ఆ సమాధి ఇప్పుడు కూడా ఉంది, మీరు చూడొచ్చు పూరి జగన్నాథం అనేది. అయోధ్య ఏంటోయా? అయోధ్య ఏమిటి? వైకుంఠానికి పొమ్మను నేను పోను విడిచిపెట్టి. అప్పుడు ఇంకోటి అంటాడు, ఎవడో నేను బెలిపించి పంపేద్దామని. కొంతమందికి పెద్ద వైకుంఠం అక్కర్లో బెల్లం ఒక సారం, కొంతమందికి వైకుంఠాలే ఒక్కర్లేదు, కొంచెం పదవం బెల్లం ఇస్తే మారిపోతారు. ఓ పదవం బెల్లం చాలు, లేదా కేజీ ఉల్లిపాయలు చాలు, అలాగే వైకుంఠాలు అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. అప్పుడు రాముడు అంటాడు, ఎందుకు అరణ్యంలో నాకు కూడా ఉంటాడు, మీ అమ్మని మీ నాన్నని బాగా చూసుకొచ్చింది కదా వెళ్ళిపోయి అంటాడు. అంటే వాడిని ఏదో బెలిపెట్టి పంపించేయాలని అంటాడు. మీ అమ్మ నాన్న నీకంటే నాకు ఎక్కువ, నాకు అమ్మ నాన్న ఉన్నమాట నిజమే, కానీ నీకంటే ఎక్కువ మటుకు కాదు. అంటే రాముడిని ఆకర్షణ ఎందుకు చెబుతున్నాడండి? ఆయన ఏదో బెలిపించి ఏదో బెల్లమక్క పెట్టి పంపేద్దాం తీరాలని అంటున్నాడు. అంటే రాముడి ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగా బాధలు పడాలి, నాతో పాటు నీళ్ళు కూడా ఎందుకని. ఇప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఈ కష్టం ఊళ్ళో అందరికీ వస్తే బాగుంది అనుకుంటాం, మనకు అక్కడికి వచ్చింది ఊళ్ళో అందరికీ వస్తే బాగుంది మనకు. అంటే మన మెంటల్ స్టేట్ అటువంటి, నాకు అమ్మ నాన్న ఉన్నమాట నిజమే అయ్యా రామా, నువ్వు చెప్పబోతే నాకు తెలియదా, నాకు అమ్మందో నాన్న ఉన్నాడు నిజమే, కానీ నీకంటే వాళ్ళు ఎక్కువ ఏం కాదు అక్కడికి పారిపోవటానికి. అంటే ఈశ్వరుడు పట్ల డెడికేషన్ అక్కడ, ఆ సమర్పణ బుద్ధి. అంటే రమణ మహర్షి గారు ఇక్కడ నేను నిగ్రహించుకో, నేను నిగ్రహించుకో అంటున్నారు, అక్కడ లక్ష్మణుడికి నేనే లేదు ఇంకాడు నిగ్రహించుకుంటాడు. రమణ మహర్షి గారు ఏమంటున్నారో, నేను నిగ్రహించుకో, నేనెవరో తెలుసుకో, నేనెవరో విచారణ, నేను ఉంటే కదా అక్కడ సుప్రీం డివోషన్, సుప్రీం డెడికేషన్, మాస్టర్ మైండ్. నేనెవడను, నేనెవడను ఉంటే అక్కడ, నేనుంటే ఎవడను, నేనే లేదు కదా. ఆ వ్యక్తి భావన, ఆ సెపరేట్ అయి రవంత ముళ్ళంత చింతాకంత ఉన్నప్పటికీ ఈ రాముడు చెప్పిన ఆకర్షణలో ఏదో ఆకర్షణకు లొంగిపోతుంది లక్ష్మణుడు. చాలా ఆకర్షణ చెప్పాను నేను, ఇంక తక్కువ మినిమం చెప్తున్నాను మీకు. అది ఉంటే కదా, అది భక్తి మార్గం. ఏ మార్గం అది? భక్తి మార్గం. అది భగవాన్ కూడా చెప్పారు, ఆయన కూడా మనం ఏం అనకూడదు. భగవాన్ కూడా ఆయన ఏమన్నారు, నీకు శరణాగతి మార్గం కుదిరితే ఎందుకు ఈ విచారణ అన్నాడు. ఆయన కూడా చెప్పారు, ఆయన మనం ఏం అనకూడదు. నీకు శరణాగతి మార్గం కనుక నీకు కుదిరితే ఇంక విచారంతో నీకు పని లేదన్నారు. స్వామీజీ ఏమన్నారు, ప్యూరిటీ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ మనీ, ప్యూరిటీ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ పాపులారిటీ, ప్యూరిటీ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎవర్ పవర్. అది ఇదే నీకు అర్థం కానప్పుడు ఎక్కడికో వెళ్తాను అంటాను, ఎక్కడికి వెళ్తాను. ఇదే నీకు అర్థం కానప్పుడు నీకు యూనివర్సల్ కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? స్వామీజీ కోపం వస్తుంది. ఆ విశ్వరూప దర్శనంలో చెప్తాడు కదా కృష్ణుడు, అన్ని చోట్ల నా కాళ్ళు ఉన్నాయి, అన్ని చోట్ల నా నోళ్ళు ఉన్నాయి, అన్ని చోట్ల నా చేతులు ఉన్నాయంటే నేను అంతటా ఉన్నాను. నేను యూనివర్సల్ గాడ్న కృష్ణుడు అంటే శరీరానికి పరిమితం చేయకుండా, లేదా హిందువులకు పరిమితం చేయకుండా, నేను కాస్మిక్ గాడ్న, నేను యూనివర్సల్ గాడ్న అని చెబుతున్నాడు. ఆడు చెబితే నీకు నాకు అర్థమవుతుందా? ముందు ఏ జరిగింది కదా, పవిత్రత కంటే ప్రవీణత కంటే డబ్బు ఎక్కువ అనుకుంటున్నాం, పవిత్రత కంటే అధికారం ఎక్కువ అనుకుంటున్నాం, పవిత్రత కంటే నీకు ప్రజల్లో ఉన్న పేరు ఎక్కువ అనుకుంటున్నావు. ఈ మాత్రమే నీకు తెలియనప్పుడు నీకు ఆ యూనివర్సల్ గాడ్డో కాస్మిక్ గాడ్డో యూనివర్సల్ కాన్షియస్నెస్ నీకేం తెలుస్తున్నారా? ఎక్కడ వేగించుకు మీరు ధనం గొప్పదనుకుంటున్నారా? పవిత్రత ధనం కూడా మనిషి బతకడానికి అవసరమే, అది కాదు. మీరు ధనం గొప్పదనుకుంటున్నారా? మీ మనసులో పవిత్రత గొప్పదనుకుంటున్నారా? ధనమే గొప్పదనుకుంటున్నారు పవిత్రత కంటే. ఈ చిన్న విషయం మీకు అర్థం కానప్పుడు ఎక్కడో ఆ విశ్వరూప సందర్శనంలో కృష్ణుని అంతటా నా కాళ్ళు, అంతటా నా చేతులు ఉన్నాయంటే వాడు ఎన్నిసార్లు చెప్పినా నీ తలకి ఎక్కితే కదా అన్నాడు స్వామి. మధ్యగా మనకు అరగటం లేదనుకోండి ఇంకా అన్నమే అడుగుతుంది. మన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఆవిడ ముస్లిములు వాళ్ళు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఆవిడ తాతగారు మౌలైన అబుల్ కలాం ఆజాద్, మనకి మొట్టమొదటి స్వరాజ్యం వచ్చిన కొత్తలో ఆయన మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, ఈవిడ తాతగారు. స్వరాజ్యం వచ్చిన కొత్తలో మనకి చాలా కాలం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు మౌలాన అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన చెప్పేటట్టు ఈ మనవరాలతో, మీ తాతగారు ఏదో పెద్ద గొప్పవాడని అనుకుంటున్నావు, నేను మినిస్టర్ చేస్తున్నానని, నువ్వు చేసేది హృదయపూర్వకంగా చేస్తే, స్పందించి కనుక చేస్తే, నువ్వు చేసేది ఇష్టంతో భక్తిగా చేస్తే నీ తాతగారు ఒక లెక్క, అంతకంటే గొప్ప స్థితికి నువ్వు చేరుకుంటావు. అంటే నువ్వు పరిపూర్ణంగా హృదయపూర్వకంగా సమాజాన్ని ప్రేమించేదైనా పని చేస్తావు అనుకో. నేను మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మనవరాలను చెప్పుకోక్కర్లేదు, నా పేరు స్మరించకుండానే, నా పేరు అక్కర్లేకుండానే స్వతంత్ర స్వరసిద్ధగా నువ్వు ఎదుగుతావు పైకి. అయ్యద్ది గారి మనవరాలనని చెప్పుకోవాల్సిన పని నీకేం లేదు. ఎప్పుడు నీకు ఆ డెడికేషన్ ఉంది అయ్యద్ది గారి మనవరాలను నేను అని చెప్పుకోవాల్సిన అవసరం నీకేంటి? నువ్వు పరిపూర్ణంగా హృదయపూర్వకంగా పని చేయటం నేర్చుకుంటా, నువ్వు చేసే పనే. అంటే నువ్వు చేసే పని ఇష్టంగా చేస్తే, పరమేశ్వరి ప్రీచర్ధం చేస్తే, ఈ తాతల మీద ముత్తాతల పేర్లు కొంచెం బతకక్కర్లేదు. అంటే స్వతంత్రంగా నీ కాలం మీద నువ్వే నిలబడి ఉండొచ్చు. ఓ అరుణాచలేశ్వరుడా, ఓ అరుణాచలేశ్వరుడా, నీ మీద నాకు ఇష్టం, నీ మీద నాకు ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ, నీ మీద నాకు ఇష్టం లోకంలో నా నామరూపాల్లోంచి నన్ను విడుదల చేసింది. ఏ రూపం నన్ను అట్రాక్ట్ చేయటం లేదు, ఏ నామం కూడా నన్ను అట్రాక్ట్ చేయటం లేదు. కారణం ఏంటి? నీ రూపం మీద, నీ నామం మీద నాకున్న ఇష్టం వల్ల లౌకికమైన రూపాలు ఏది అట్రాక్ట్ చేయటం లేదు. కానీ ఇప్పుడు నీ మీద నాకు ఇష్టం ఉంది. నువ్వు ఎవరి మీద నాకు ఇష్టం ఉంది? నీ మీద నాకు ఇష్టం ఉంది. కానీ ఏది నాకు మంచిదో నాకంటే నీకు బాగా తెలుసు, ఏది నాకు మంచిదో నాకంటే నీకు బాగా తెలుసు. నీ మీద నాకు ఇష్టం ఉన్నప్పటికీ వేరు భావన ఉంది, నువ్వు వేరు నేను వేరు అనేటువంటి వేరు భావన, సెపరేట్నెస్ ఉంది. నువ్వు వేరు నేను వేరు అనేటువంటి వేరు భావన ఉంది. అరుణాచలేశ్వరుడు గొప్పవాడని నాకు తెలుస్తుంది, కానీ నువ్వు వేరు నేను వేరేటువంటి ఆ భేదభావన ఉంది. ఆ భేదభావన పోవాలంటే లోపల ఉన్న అరుణాచలేశ్వరుడు నాకు తెలియాలి. ఆ లోపల ఉన్న అరుణాచలేశ్వరుని తెలుసుకోవడానికి బయట ఉన్న అరుణాచలేశ్వరుడు నువ్వు సహకరిస్తే వాడు నాకు తెలుస్తాడు. నాకు ప్రాపంచం యొక్క మోహం పోవటానికి నీ మీద నేను మోహపడ్డాను, నీ మీద నేను మోహపడటం వల్ల ప్రాపంచిక మోహం అంతా పోయింది. ఇప్పుడు నీ మీద మోహం నాకు పోవాలంటే హృదయంలోని నిజం నాకు తెలిస్తేనే కానీ, హృదయంలోని దేవుడు నాకు తెలిస్తేనే కానీ నీ మీద నాకు మోహం పోదు. నిజమైన అరుణాచలేశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు. అంటే నిజమైన అరుణాచలేశ్వరుడు నాకు చూపించే వరకు నీ మీద నాకు మోహం ఉంటుంది. అంటే నిజమైన అరుణాచలేశ్వరుడిని చూపించే బాధ్యత నీదే, అప్పటి వరకు నీ మీద నాకు మోహం పోదు. అరుణాచలేశ్వరుడు నువ్వు అనుకుంటావు అనుకో, నువ్వే దేవుడు అనుకుంటావు అనుకో, అరుణాచలం నేను దూరం ఎక్కడికైనా వెళ్ళిపోయాను, దేవుడికి దూరం అయిపోయాను, దేవుడికి దూరం అయిపోయాను అనుకుంటావు. అది వేరు బుద్ధి వల్ల, ఆ సెపరేట్నెస్ వల్ల. కానీ నువ్వు నేను వెళ్ళిపోతావు అనుకో, ఇంకా దూరం దగ్గర లేకుండా అయిపోతుంది. అంటే హృదయంలో ఉన్న అరుణాచలేశ్వరుడు కనుక మనకు తెలిస్తే, ఎక్కడ ఉన్నా ధర్మరాయలో ఉన్న అరుణాచలంలో ఉన్నట్టు ఉంటుంది. మీకు లండన్ చాంటింగ్ నచ్చుతుంది? నిండా పలుకుతారు, భక్తి అటించేయండి, ఆ పలికే మాట నోటి నిండా పలుకుతారు. భగవతే ఓ నమో భగవతే శ్రీ రమణ. Thank you, Alan.